ఇంతవరకు నీ పుణ్యం అనుభవించావు, పాపం కూడా ఇప్పుడు దుఃఖరూపంలో అనుభవించావు. ఇంకా వాటిని విడిచిపెట్టి కర్మం మీద ఆసక్తి విడిచిపెట్టి ఈ కర్మల వల్ల వచ్చేటటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకు, మనస్సుని అదుపులో పెట్టుకో. అదేం పెద్ద కష్టం కదట. మనస్సు ఒకరోజు రెండు రోజులు కింద కానీ మూడో రోజు నుంచి ఉంటుందండో. దానికి ఉదాహరణ చెప్పనా? మొదట్లో ఉపన్యాసానికి వచ్చేటప్పుడు 45 రోజులు గురువుగారితో పాటు మన ఊరు వదిలేసి ఉండడం ఎంత కష్టం అనిపించిందిట నాతో వచ్చిన మా భక్తులకి. ఓ 2 రోజులు గడిచాక ఇప్పుడు వెళ్ళిపోవడం కష్టం అనిపిస్తుందిట. ఇదే అలవాటంటే మనస్సుకి. అంటే ఈ పురాణము శ్రద్ధతో నియమనిష్టలతో వినాలి అనుకుంటే ఓ 40 రోజులు అసలు ఇల్లు లేదు, వాకిలు లేదు, అన్నీ విడిచిపెట్టారు. తెలిసిన మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొంతమంది కుటుంబాన్ని విడిచిపెట్టి వింటున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళగలుగుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా మళ్ళీ టక్టక్ T20 క్రికెట్ కాసేపు చూసుకోగలుగుతారు. కానీ అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన ఒక 1-2 వ్యక్తులు ఉన్నారు నా కూడా తిరిగేటటువంటి భక్తులు. వాడికి ఇంకా అసలు కుటుంబం లేదు, బ్యాంకు లేదు, అకౌంట్ లేదు, అన్నం లేదు, వ్యామోహం లేదు, అలా పారాయణ చేసుకోవడం, జపం చేసుకోవడం. కుటుంబ వ్యామోహం 40 రోజులు పాటు పూర్తిగా పోతుందో లేదా ఇవాళ మనకి? మనం తలుచుకుంటే 40 రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నాం. 40 రోజులు కాదు, యావజ్జీవితం అలాగే సంబంధం లేకుండా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్ల. ఇప్పుడు జనక మహారాజు సంసారంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, భోగాలు అనుభవించాడు, వ్యామోహం లేదట, దాని మీద కోరిక లేదట. అన్నం తినాలి, తిన్నాడంతే. జీడిపప్పు తింటున్నాను, కిస్మిస్ తింటున్నాను అనుకోలే. జీడిపప్పు లేదని కిస్మిస్ లేదు, పాయసం లేదు, ఆయాసం లేదు, అన్నీ సమానంగా చూసుకున్నాడు ఆయన. ఈ ఆహారం తినాలి, తిన్నాడు. ఈ సింహాసనం వచ్చింది, పుచ్చుకున్నాడు. కిరీటం పెట్టుకోవాలి, పెట్టుకున్నట్ట. అసలు కిరీటం మీద కూడా ప్రేమ లేదు ఆయనకి. అలా లేకుండా అన్నిటినీ స్వీకరించడం ఉందే దానికి జ్ఞానం అని పేరు. అది చాలా కష్టం అండి అనుకుంటాం కానీ మనం మన వస్తువుల మీద మనకి వ్యామోహం లేకుండా మనం బ్రతకడం చాలా కష్టం. అలా ఎవడు సాధకుడుగుతాడో అటువంటి వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. అది ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకైనా వస్తుంది. ప్రయత్నం చేయటం అన్నమాట, ప్రయత్నం చేయండి. దానికి ఉదాహరణ కూడా చెప్పాడు ఇక్కడ. ఓ చోటకి రోజు వెళ్ళి కుర్చీలో కొద్ది రోజులు కూర్చున్నావు, కానీ ఆ కుర్చీ నీది అనుకోవట్లేదుగా. మీరే ఉన్నారు, రోజు పురాణానికి వస్తున్నారు. ఇవాళ 19వ రోజు రాగానే ఈ కుర్చీ నాది అని మీరు కూర్చుని కాసేపు కూర్చుంటున్నారు. కొంతమంది అయితే సీటు ఖర్చీఫ్ కూడా వేసుకుంటారు అనుకోండి. ఈ గోడ నాది, ఈ ఏరియా నాది, ఇంకోటి ఎవడో కూర్చుంటే పక్కన పక్కన కూర్చొని ఇవ్వమ్మా కదా. ఈ గోడ నాది, ఈ కిటికీ నాది అని. కానీ ఎంతసేపు ఈ కిటికీనిది? ఈ 2 గంటలే. 2 గంటలు అయ్యాక నువ్వు కూర్చుందామన్నా మైక్ పెట్టాయనా, వెళ్ళమ్మా అంటాడు. కొంచెం ఆయనే కొంచెం కరెక్ట్, ఎందుకంటే మేము అలా చెప్పలేము. కఠినంగా చెప్పి బయటకు మమ్మనగలుగుతాడు. అలా చెప్పకపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటే ప్రమాదం కూడా. కాబట్టి ఈ 2 గంటలు దాటిన తర్వాత మనం వ్యామోహం పెంచుకున్నా ఇది బయట మబ్బుతాడు. మనము పెంచుకోలేము. ఈ 40 రోజులు అయ్యాక ఈ హాల్ ఎక్కడో మనం ఎక్కడో అంతే కదా. ఈ కుర్చీ లాంటిది అనుకోండి మన శరీరం, ఈ కుర్చీ లాంటిది అనుకోండి మన ఇల్లు, ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఉన్న ఈ కుర్చీ లాంటిది అనుకోండి మన కుటుంబ సభ్యులు. అప్పుడు మనకి ఎలా అయితే ఉపన్యాసంలో కేవలం 2 గంటలు మాత్రమే కుర్చీతో సంబంధమో, అలాగే మనకి ఏమనిపిస్తుంది అనమాట, మనకి కించిత్ కాలమే ఈ శరీరంతో సంబంధం, కొంతకాలమే ఈ కుటుంబంతో సంబంధం, కొంతకాలమే ఇంటితో సంబంధం అనే ఊహ వస్తుంది రాను రాను రాను. అప్పుడు మనకి సంసారం మీద వ్యామోహం ఉండదు, వస్తువుల మీద ప్రేమ ఉండదు, ఆహార పదార్థాల మీద తినాలనే కాంక్ష ఉండదు. శరీరం నిలబడడానికి తింటాం, తినడానికి బతకం. అటువంటి వాడు వైరాగి జ్ఞాని అని పిలువబడతాడు. అటువంటి వాడికి పునర్జన్మ రాదు. ఒకవేళ వస్తే అత్యుత్తమ జన్మ వస్తుంది, ఆ తర్వాత వాడు మోక్షం పొందుతాడు. ఇది రావాలంటే సాధ్యమైనంత వరకు 10 మంది తిరిగే చోట జపం చేయొద్దన్నాడు. మొదట్లో ఏం చేస్తామంటే మనం, ఎంతమంది ఉన్నా పర్వాలేదండి, మన జపం మనం చేయకూడదు అంటారు. కుదరదట. అనలము నీరు కోప మృగాలయమున్న ఎడం చతుష్పథం ఉన సాధకులకి వ్యామోహం పోవాలంటే జపం చేయాలి. ఈ జపం చేసేటప్పుడు మొదట్లో ఏకాంత ప్రదేశాల్లో కూర్చోవాలట. నిప్పున్న చోట, పక్కన నిప్పుంది అప్పుడు వీడు జపం చేయలేడు, అది కాలుతుంది కనుక. నీరు ప్రవహిస్తున్న చోట, నూతి దగ్గర, ఎందుకని నూతిలో నీళ్లు తోడుకోవడానికి వస్తారు, వీడు జపం చేయలేడు. అలాగే పాములు ఉన్న చోట, నలుగురు తిరిగేటటువంటి రోడ్ల కూడలి దగ్గర, పితృభూమిలో అంటే శ్మశానాల్లో, ఇటువంటి చోట మనం జపం చేస్తే నిలబడదు, వైరాగ్యం రాదు. అందుకనే పూర్వం ఏం చేసేవారన్నమాట, యోగివి కావాలంటే అడవికి వెళ్ళి ఏకాంతంగా ఎవరూ లేని చోట తపస్సు చేయన్నారు. అప్పుడు ఏమవుతున్నమాట, మనకి ఏకాంత ప్రదేశంలో మనస్సు నిలబడుతుంది. కొంతకాలం మనస్సును ఎప్పుడైతే దృఢం చేస్తామో, లోపల నిలబెడతామో, అప్పుడు 10 మంది జనం వచ్చి మాట్లాడుకున్నా మన చెవిలో పడితే మన జపం మనం చేసుకోగలుగుతాం. కాబట్టి యోగీశ్వరుడు ఎప్పుడు ప్రారంభకాలంలో ఏకాంతంగా ఉండాలి. జనములతో సంపర్కం పెట్టుకోకూడదు. ఇదంతా కూడా చాలా ఉత్తమమే. అందుకే ఇప్పుడు కూడా కొంతమంది గురువులు పగటిపూట ఎవరన్నా వస్తామంటే తొందరగా వెళ్ళిపోండి బాబు అంటారు. ఎందుకు వచ్చింది ఈ గొడవ మనకి? వాళ్ళతోటి పడితే సాంగత్యం వల్ల దెబ్బతింటాం కనుక. ఈ సాంగత్యమే యోగిని పాడు చేస్తుంది, సాంగత్యమే యోగికి వస్తు వ్యామోహం కలగజేస్తుంది. తీవ్ర వైరాగ్యంతో ఉందాం అనుకున్నవాడు 10 మంది రాకపోగా వాళ్ళతో కబుర్ల వల్ల మళ్ళీ అజ్ఞానంలో పడిపోతాడు. ఇలా చేయగా చేయగా అప్పుడు యోగికి ముందు ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ మధ్యన ప్రతివాడు యోగ అని ఒక పదం వేస్తున్నాడు. అది యోగా కాదు, యోగము. ఈ యోగాభ్యాసం చేస్తే వాడి శరీరం క్రమంగా యామవుతుంది. ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబున్ వపుః కాంతియున్ సౌరభ్యంబును సంస్వరత్వము మనస్సౌమ్యత్వమును మూత్ర విచారాల్పత్వము నిర్మలత్వము కృపాసంగిత్వమును ప్రాప్త యోగారంభుండగువానికి ప్రథమ చిహ్నంబుల్ నరేంద్రోత్తమ. మహారాజా, ఓ అలర్క, నిజంగా యోగాభ్యాసాన్ని నిష్ఠతో చేస్తే అటువంటి వాడికి ముందు ఆరోగ్యం వస్తుంది. శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి, శరీరం మనస్సు మృదువుగా ఉంటాయి. అలౌల్యంబున్ వస్తువుల మీద వ్యామోహం ఉండదు. నేను పెద్ద పీఠం పెట్టేయాలి, మొత్తం జనమం దెబ్బంతా నాకే తగలయ్యాలి, నేను ఛానల్ పెట్టాలి, పెద్ద సింహాసనం మీద కూర్చుని శక్తి పాతకం అనాలి అనే కోరిక లౌల్యం, ఆ లౌల్యం ఉండదు యోగికి. వపుః కాంతియున్, శరీరం కాంతివంతంగా ఉంటుంది. వాళ్ళు వేదాలని పురాణాలని వేదవ్యాసుని తిట్టరు వాళ్ళు. సౌరభ్యం, శరీరం నుంచి సువాసన వస్తుంది. సంస్వరత్వం, చక్కని కంఠం, మధురమైన కంఠం, మృదుత్వంతో కూడిన మాట వస్తుంది. మనస్సు సౌమ్యంగా ఉంటుంది, మలమూత్రాలు ఎక్కువ విసర్జించడు వాడు. శరీరం నిర్మలమవుతుంది, ఇతరుల మీద ప్రేమ కలుగుతుంది, కరుణ కలుగుతుంది. ఇవన్నీ యోగాభ్యాసం ఆరంభించిన కొత్తల్లో చిహ్నములు. పూర్తిగా యోగ అయ్యాక ఇంక వాడికి అసలు ఏ వ్యామోహం ఉండదు. వాడు పిచ్చాళ్ళగా ఎవరితో సంబంధం లేకుండా ఓడిపోతాడు. ఇంకా బయట తిరగాలనే కోరిక తగ్గిపోతుంది. అందుకే గురువులు ఒక స్థాయి దాటాక ఇంకా తిరగడం మానేస్తారు చూడండి. ప్రజలను అనుగ్రహించడానికి కొంత వయస్సు వచ్చాక సాధన పెరిగాక వాళ్ళు ఇంకా వారసుల్ని పంపుతారు. వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేయరు, తిరగరు, అక్కడే ఉండిపోతారట. దానికి గల కారణం స్థాయి దాటిపోయారు వాడు, మహాత్ములైపోయారు వాడు. శంకరుడు ఏం చేస్తాడు? తన వారసుని ఒక నట్టే పెడతాడు, తాను భగవంతుడే కలిసిపోతాడు. తర్వాత వాడు వస్తాడు, ఈయన వెళ్ళి ఆ శంకరుడే కలిసిపోతాడు. మళ్ళీ ఆ శంకరుడు ఇంకో రూపంలో వస్తాడు, ఈ శంకరుడు అందులో కలుస్తాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ ఆ శంకరుడే కలిసిపోతారట, కొత్త వారసుడి రూపంలో బయటకు వస్తారట. అందుకే కొత్తగా ఎవరైనా పీఠానికి వస్తే ఆయన ఆదిశంకరుడు. ఈ పాత శంకరుడు యొక్క తత్వం అందులోకి వెళ్ళిపోతుంది, మూలతత్వం అందులోకి వెళ్ళి అంశం ఇంకో రూపంలో వస్తూనే ఉంటుంది. కాబట్టి శంకరుడు ఎప్పుడు అక్కడ ఉన్నట్టే. అలాగ గురువులు ఒక స్థాయి దాటాక ప్రజా సంబంధం పోయి తమ ఆత్మని పరమాత్మలో లీనం చేస్తారు. నీవు ఈరోజు నుంచి పవిత్రాన్నం తిను, పవిత్ర జపం చెయ్యి, దానం చెయ్యి, యజ్ఞములు చెయ్యి, దేవతల్ని పూజించు. మొదట్లో పూజించగా పూజించగా నీ మనస్సులోనే నీ దేవుడు కనపడతాడు. ఆ విధంగా నువ్వేం చేస్తావు? ఉన్నతత్వం పొందుతావు. అన్నిటికీ మించి ఓంకారం లేకుండా ఏ మంత్ర జపం చేయకు, ఓంకారం నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని పరిపరి విధాలుగా అతనికి ఎన్ని బోధించాలో అన్నీ బోధించాడు. ఇవన్నీ చెప్పి నీకున్నదే ఇల్లు కింద భావించు. ఈరోజు నుంచి ఇంకా రాజ్యం గురించి ఆలోచించకు. తనకున్న ఎదియ ఇల్లుగా తనయా కలి కొదవినది తగు భోజ్యముగా తనకు కలయదియ ధనముగా మనమున ముదమందు యోగి మమత బురయునే. అసలు యోగికి మమకారం ఎప్పుడు పోతుంది? ఎక్కడుంటే అది ఇల్లు అనుకోవాలట. నాకంటూ ప్రత్యేకమైన ఇల్లు అనుకోకుండా, నా సొంత ఇల్లు అనుకోకుండా, ఉన్నది ఇల్లు కింద భావించడం, వెళ్ళిపోయాక నాది కాదనుకోవడం, అలా ఉన్న స్థలాన్నే తాత్కాలికంగా ఇల్లు కింద భావిస్తాడు యోగి. తనకి ఆకలి వేసినప్పుడు ఏది దొరికినా పట్టించుకోకుండా దొరికిన దాన్ని తిని సంతృప్తి పొందుతాడు. ఆకలికి లభించిందే ఆహారం అనుకుంటాడు. అంతేగాని ముందే మెను ఇవ్వడనమాట. రేపు పొద్దున్న పులిహార చేయి, అందులో జీడిపప్పు పోపు ఉండాలి, ఆవ పెట్టాలి. ఇవేం చెప్పడు యోగి. యోగులకి ఏమి ఉండదు అనమాట, వాళ్ళు ఏం పెడితే తింటారట. ఈ ఎక్కడుంటే అక్కడే ఉంటారు. ఈ విధముగా సాధన చేసే మహానుభావులైన యోగులు ఉన్నారే, వాళ్ళకి ప్రపంచమే ధనం, వేరే ధనం ఉండదు. ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం,
ఔదార్యం కలిగిన వాడికి ప్రపంచమే కుటుంబం, కాబట్టి వాడికి వేరే ధనం అక్కర్లే, అకౌంట్ అక్కర్లే. అలాంటి మహానుభావులు మమకారం విడిచిపెట్టి ఉత్తములవుతారు. ఏమంటావు అనగానే, గురుకటాక్షం వల్ల మమకారం పోయింది కదా, సంతోషించి పదే పదే దత్తాత్రేయుడి పాదపద్మములకు నమస్కరించాడు. వెంటనే ఆయనతో అన్నాడు, నా పూర్వజన్మ సుకృతం, పవిత్రురాలైన తల్లి దొరికింది, ఉత్తముడు సోదరుడు దొరికాడు, నా అదృష్టం వల్ల కదా సుబాహు అనే పేరు కలిగిన నా సోదరుడు కాశీ మహారాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, కాశీ మహారాజు నా మీదకి దండయాత్రకు వచ్చాడు, రాబట్టి కదా మా అమ్మిచ్చిన ఉంగరం చూసుకున్నాను, ఉంగరం చూడబట్టి కదా సాక్షాత్తు ఆది విష్ణువి యోగేశ్వరేశ్వరుడవైన దత్తాత్రేయుణ్ణి నిన్ను చూడగలిగాను. ఇదంతా నువ్వన్నట్టుగా మా అమ్మ అనుగ్రహం, సద్గురువుల కటాక్షం. ఇక నేను ఈ క్షణమే నా రాజ్యం మీద వ్యామోహం విడిచిపెట్టి నా సోదరుడికి ఇచ్చి మళ్ళీ నీ దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటే ఇక నా దగ్గరికి రావక్కర్ల, గురువు దగ్గరికి అస్తమాటు వచ్చి గురువు గారిని పాడు చేయకు, నువ్వు ఏకాంతంగా తపస్సు చేసుకో, నీకు ఎక్కడ నచ్చితే ఎక్కడుండు. గురువులను అత్యావశ్యక స్థితిలో తప్ప అనవసరంగా చీటికి వాటికి వాళ్ళ ప్రసంగాలతో పాడు చేయకూడదు, వాళ్ళ సమయాన్ని అర్థం చేయకూడదు. గురువుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అత్యావశ్యక స్థితిని ఉంటుందిట. ఉట్టిన చీటికి వాటికి గురువుగారు ఇవాళ దొండకాయ కూర చాలా బాగుందంటారా, దీనికోసం గురువుగారి దగ్గరికి రావాలా, కాబట్టి దొండకాయ కోసం బెండకాయ కోసం గురువు దగ్గరికి వెళ్ళకు. అత్యావశ్యకమైనప్పుడు, హృదయం మండుతున్నప్పుడు వెళ్ళు, తక్కిన వేళల్లో వెళ్ళకు. నీవు ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకో అనగా అలాగే చేస్తానని బయలుదేరాడు. ఈ వెళ్ళేటప్పుడు ఆయన గడ్డం గడ్డం పెరిగిందిగా ఈ రెండు రోజుల్లో, దాన్ని గీసుకోకుండా నెత్తి మీద కిరీటం లేదు, కాస్త అడవిలోకి పోయి ఋషి దగ్గరికి వెళ్ళి రావడంలో బట్టలన్నీ కూడా మట్టి కొట్టుకుని ఉన్నాయి, చిరిగిపోయి ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఓ పిచ్చుకుళ్ళ పిచ్చేళ్ళ ఉన్నాడు. ఈ పిచ్చి దుస్తులతో కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికే కాశీరాజు గారు అంతఃపురం అంతా ఆక్రమించేశాడు, రాజ్యం ఆక్రమించాడు. అలక్కుడు ఏమయ్యాడో చూడండి అంటే ఎక్కడా కనపట్టలేదన్నారట. కాశీరాజు చాలా ఉత్తముడు కదా, రాజ్యంలోకి అడుగుపెట్టాడే కానీ ఎక్కడ పౌరులకి కానీ అంతఃపురంలో ఉన్న వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవ్వరికీ రవంత కీడు తలపెట్టలేదు. అసలు ఆయనకు యుద్ధం చేయాలి కోరిక వదటండి, కేవలం సుబాహుడి కోసం ఈ పని చేశాడు ఆయన. అందుకే ఆయన సింహాసనం మీద కూర్చుని, ఈ అలర్కుడి సింహాసనం మీద సుబాహులు వారు ఎక్కడున్నారో చూడండి, ఆయన రాజ్యానికి ఇప్పిద్దామని కానీ సుబాహుడు వచ్చాడు, మా సోదరుడు పట్టుబడిదాకా ఈ రాజ్యం నాది కాదు అన్నట్ట. నీ వాడు పారిపోయాడయ్యా, రాజ్యం నాకు దొరికింది కదా అంటే, అబ్బే నాకు రాజ్యమా, మావాడు కావాలి, నాకు వాడి మీద ఉంది కసి, వాడు దొరికేదాకా రాజ్యం స్వీకరించనన్నట్ట. ఈలోపు మహారాజా ఎవరో ఒక భిక్షుకుడు మీ దర్శనం కోరుతున్నాడు అన్నారు కాపల వాళ్ళు. భిక్షుకులు ఎవరైనా సరే లోపలికి సరాసరి రావచ్చు అన్నాడు ఆయన. ఈ మట్టి కొట్టుకుపోయిన బట్టలతో పెరిగిన గడ్డంతో పిచ్చేళ్ళ ఉన్న ఏది నిన్నటిదాకా రాజుగారు, ఇప్పుడు భిక్షుకుడు, ఇది పౌరుల దృష్టిలో పాపం పౌరుడు అంతటి రాజుగారిని భిక్షుకుడు అనుకున్నారు, కాపల వాళ్ళు భిక్షుకుడు అనుకున్నారు. వీళ్ళంతా ఎవరో భిక్షుకుడు వచ్చారంటే రాజుగారు పంపమంటే ఆయన లోపలికి వచ్చాడు భిక్షుకు వేషంతో. వచ్చి రాగానే చెయ్యి ఎత్తాడు, ఎందుకంటే ఈయన కుర్రాడు, ఆయన పెద్దవాడు కదా. మహాత్మా కాశీరాజా, నువ్వు మంచి పరాక్రమవంతుడు, అందుకే మెచ్చి నీకు ఒక కానుక ఇద్దామని వచ్చానని కానీ భిక్షుకుడివి దానం తీసుకోవడానికి వచ్చావు అనుకుంటే నాకివ్వడం ఏమిటన్నాడు ఆయన. నేను ఇప్పుడు భిక్షుకుణ్ణి, ఎప్పుడూ భిక్షుకుణ్ణి, తల్లి కరుణ కోరుకుని ఒకప్పుడు భిక్షుకుండి అయ్యాను, గురుకటాక్షం అనే భిక్షని కోరుకుని ఇప్పుడు భిక్షుకుండి అయ్యాను, అందువల్ల నువ్వన్నట్టుగా నేను భిక్షుకుణ్ణి. అసలు ఈ లోకమే భిక్షుకులతో నిండిపోయింది, శివుడే ఆది భిక్షుకుడు, అందరం భిక్షుకులమే, ఎప్పుడూ ఇతరుల దగ్గర ఏదో ఒకటి కోరుతూనే ఉంటాం, కోరుకునేవాడల్లా భిక్షుకుడే అన్నాడు ఆయన. ఓరి వీడేమంటారు బాబు, ఈ భిక్షుకుడు ఎంత గొప్ప రహస్యం చెబుతున్నాడు వేదాంత రహస్యం అంటూ ఉండగా, మహారాజా ఇంకా ఇక్కడ నీకు అర్థం అవ్వలేదా, నేనే నిన్న మొన్నటి దాకా ఈ సింహాసనం మీద కూర్చుని పరిపాలించిన అలర్క మహారాజు గారిని ఇప్పుడు భిక్షుకుడు అయ్యాను, మనందరం కూడా ఆ ఈశ్వరానుగ్రహం ఉంటే దాని మీద కూర్చుంటాం, ఆ ఈశ్వరానుగ్రహం తేడా వస్తే ఇలా భిక్షుకులం అవుతాం, ఇటు భిక్షుకుడైనా అటు రక్షకుడైనా మొత్తం మీద జీవికి వాడి కర్మఫలం తప్పదు, దేని మీద వ్యామోహం ఉంటే ఆ వ్యామోహం వాడిని పతనుండి చేస్తుంది, ఆ వ్యామోహం విడిచిపెడితే ఉత్తముండి చేస్తుంది. నువ్వు నా సోదరుడి కోసం రాజ్యం అడిగావు, ఇవ్వకుండా అహంకరించాను నేను, యుద్ధం జరిగింది ఓడిపోయాను, రహస్యంగా పారిపోయాను, ఇప్పుడు నాకు ఈ రాజ్యం మీద వ్యామోహం పోయింది, ఈ రాజ్యం అంతా నీకు తద్వారా మా సోదరుడికి ఇచ్చేస్తున్నాను, తీసుకోండి అనగానే ఆయన నవ్వి, ఏమయ్యా రాజ్యం తీసుకోమంటే నేను తీసుకుంటానా? నాకెందుకు బాబు, నాకేమీ వద్దు రాజ్యం. ఇదేమిటి రాజ్యం తీసుకోమంటే వద్దంటావు అన్నాడు ఈ కాశీరాజు గారు సుబాహుడిని. సుబాహుడికే స్త్రీకి కాశీరాజు, ఇదిగో చూడు ఈయన రాజ్యం ఇచ్చేస్తున్నాడు మీ సోదరుడు, ఎలాగో నీ సోదరుడు దొరికితే పుచ్చుకుంటానన్నావు కదా, పుచ్చుకుంటే నాకెందుకు రాజ్యం అన్నట్ట. మరి నీకు రాజ్యం అక్కర్లేనప్పుడు ఇంత గొడవ ఎందుకు తెచ్చావు అన్నట్ట. అంటే అదేంటో నేను చెబుతా విను అని ఇప్పుడు అలర్పుడు చెప్పాడు. మా అన్నయ్య యోగి, నేను యోగి మాత అయిన మదాలస పుత్రుణ్ణి, నాకు సంసార వ్యామోహం, ధన వ్యామోహం, సుఖభోగాల మీద వ్యామోహం ఉన్నాయి. ఈ వ్యామోహంతో ఎప్పటికీ ముసలితనం వచ్చినా నా పిల్లలకి పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టాలనే కోరిక పొందట్లేదు. ఈ భోగాల్లో పడి ఎక్కడ నేను నాశనమైపోతానో నేను నా మీద జాలి చూపించి మా అన్నయ్య నిన్ను ఆశ్రయించాడు. అంతేనా అన్నయ్య అనగానే సుబాహుడు పరిగెత్తుకుంటూ వచ్చి, శభాష్రా నా తత్వం కనిపెట్టావు అన్నట్టు పాపం. అంటే తమ్ముడు కనిపెట్టాడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది కనుక ప్రేమగా కౌగిలించుకుని, నాయన నిన్ను కొంచెం కష్టపెట్టానని ఏమనుకోకు, హాయిగా తపస్సు చేసుకుంటున్న నాకు ఎప్పటికప్పుడు నువ్వు గుర్తుకొచ్చావు. ఎందుకు గుర్తుకొచ్చావో తెలుసా? పరమ పవిత్రురాలైన అమ్మ ఒకనొకప్పుడు నేను అడుగు పెడిపోతుంటే నీ సోదరుడికి రాజ్యాకాంక్ష ఎక్కువ, వాణ్ణి రక్షించు, నువ్వు తప్ప తక్కిన సోదరులు వాడిని పట్టించుకోరు, వాళ్ళు మరీ వైరాగ్య సంపన్నులు, తీవ్ర వైరాగ్య సంపన్నులు కనుక వాళ్ళు ఇతన్ని పట్టించుకోరు. నువ్వు మధ్య మధ్యలో తపస్సు ఆపి నీ సోదరుడి గురించి ఒక దృష్టి ఉంచు అని చెప్పింది. అమ్మ కోరిక చెల్లించడానికి నీ దగ్గరకు వచ్చి రాజ్యవాడికి నువ్వు ఇచ్చేస్తావు, దానివల్ల నీకు వైరాగ్యం రాదని గ్రహించి ఈ కాశీరాజుని ఎంత ఉసిగొలిపి దండయాత్రకి పంపి నిన్ను ఓడించి నీకు చావాలన్నంత కోరిక తెప్పించి తద్వారా గురువుగారి దగ్గరికి పంపించి ఈ తీవ్ర వైరాగ్యం వచ్చేలా చేశాను అనగానే ఆయన చాలా ఆనందపడి, నీలాంటి సోదరుడు యొక్క అనుగ్రహం నాకు కలిగింది, నేను ఇంక అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట్ట. అప్పుడు కాశీరాజు అన్నాడు, మీ ఇద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో నన్ను అనవసరంగా యుద్ధానికి పంపించి నానా గందరగోళం చేశారు. తమ్ముణ్ణి యోగిని చేయడానికేమో అన్నయ్య, అన్నయ్య గారిని మన్నించి ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుని యోగి అవడానికి తమ్ముడు, ఇద్దరూ మొత్తం మీద మీ రాజ్యం వదిలేసిపోతున్నారు, మధ్యలో ఈ రాజ్యం నేనేం చేసుకుని అన్నాడు ఆయన. అప్పుడు సుబాహుడు, నువ్వు ఇంకా రాజువే, కుర్రాడివి, ఈ రాజ్యం వెలుకో. ఓ కాశీశ్వర రాజ్యముగైకొను, ఓ కాశీశ్వర ఈ రాజ్యం నువ్వు సేకరించు, హాయిగా పరిపాలించంటే నాకెందుకు బాబు, నేను ఈ రాజ్యం కోరుకోవడం లేదు, నేను కూడా మీలాగా వైరాగ్యం కోరుకుంటున్నాను. ఇప్పుడు కాశీరాజు గారు ఏమన్నాడు తెలుసా, మీ ఇద్దరి యొక్క సంభాషణ విన్నాను, అన్నగారేమో నాకు రాజ్యం వద్దంటాడు, తమ్ముడు వద్దంటాడు, తమ్ముడిని వైరాగ్యం చేయడానికి అన్నగారు ఎంత గొడవ చేశాడు, అంటే మీ ఇద్దరు అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని ముక్తి పొందుతారా, నేను మాత్రం ఈ రాజ్యాన్ని ఎదుర్కొంటూ భుక్తిని పొందనా, నాకు భుక్తి కదా, నాకు ముక్తి కావాలి అనగానే, మహారాజా ఎంత అమాయకుడు అయ్యో, భగవంతుడు పుట్టుకతో ప్రతి వాణ్ణి వైరాగ్యని చెయ్యడు, నువ్వు ఒకవేళ మాతో పాటు అడవికి వచ్చిన 5 రోజులు పైకి మళ్ళీ పరిగెత్తుకుని ఇంటికి వస్తావు. నా సోదరుడికి నీకు ఎంత తేడా ఉంది, నా సోదరుడు వార్ధక్యంలో ఉన్నవాడు, నువ్వు నవయౌవనంలో ఉన్నవాడివి. ప్రతి వ్యక్తి జన్మ ఎత్తాలి, ఎత్తిన తర్వాత విద్యాభ్యాసం వంటి వాటిని సంపూర్ణముగా పెద్దలు చెప్పిన మార్గంలో అలవరుచుకోవాలి, అంటే చదువుకోవాలి, పెద్దవాడు అవ్వాలి, భార్యాభర్తల సంబంధం ఏర్పాటు చేసుకోవాలి, సంపాదించాలి, గృహస్థ వ్యవస్థను నిర్వహించాలి, క్రమంగా వార్ధక్యం వచ్చాక అప్పుడు మునివృత్తిని అవలంబించాలి, యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టాలి. అదే చిన్నప్పుడే వైరాగ్యం కలిగినటువంటి కొంతమంది జ్ఞానులు ఉంటారు, ఎక్కడో అరుదుగా బాల్యం నుంచి వైరాగ్యంతో ఉంటారు, వాళ్ళకి వర్తించవు. కానీ బాల్యం నుంచి వైరాగ్యం లేకుండా ఏదో పెద్దవాడు చెప్పాడు కదా వాడెవడో చూసి మనం సన్యాసం పుచ్చుకుందామంటే వాడి ఇంద్రియములు వాడి మాట వినవు, అప్పుడు బలవంతమైన ఇంద్రియములకు లొంగి వాడు పాడైపోతాడు. నేను నా తమ్ముణ్ణి ఇదే యవ్వనంలో ఉంటే అడవికి తీసుకెళ్లేవాడిని కాదు, అతడు వార్ధక్యంలో ఉన్నాడు, వార్ధక్యంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమం విడిచిపెట్టాలి, గృహస్థు అయినటువంటి వాడు వార్ధక్యంలో ఇంకా కుటుంబం అనే వ్యామోహంలో పడితే, డబ్బు పెచ్చలో పడితే భ్రష్టుడు అవుతాడు, చివరికి ఎన్నో నీచ జన్మలు ఎత్తుతాడు. అందుకని ఏ వయస్సుకు తగిన రీతిలో అలా ప్రవర్తించాలి. నీకు ఇంకా 30 ఏళ్ళు కాబట్టి చాలా యవ్వనం ఉన్నది, నీవు వార్ధక్యంలోకి వచ్చాక అప్పుడు సద్గురువుని ఆశ్రయించు, అరణ్యానికి వెళ్ళు, తపస్సు చేసుకో. చేసేటప్పుడు ఏ పని చేసినా ఇది నేను చేస్తున్నాను అనుకోకు, అహంకరించకు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూడు అని అతనికి బోధించవలసింది బోధించి తమ్ముణ్ణి వెంట పెట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోయాడు. అడవిలో అలర్కుడు ఘోర తపస్సు చేశాడు, మహాతపస్సు చేశాడు, నిర్మలమైన జ్ఞానం పొందాడు. ఆ జ్ఞానంతో క్రమక్రమంగా ఆయన శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన తలపై నుంచి ఒక అద్భుతమైన కాంతి వచ్చింది. ఈ మూర్ధం మీద నుంచి, సహస్రార కమలం మీద నుంచి ఆయన ప్రాణవాయువు పైకి లేచింది. ఆ ప్రాణవాయువు పక్కన సుబాహుడు చూస్తూ ఉండగానే వెళ్ళి దత్తాత్రేయుడు కలిసిపోయింది. ఇక్కడ అంతే ఆశ్చర్యం చూడండి. నిజానికి సుబాహుడు పెద్దవాడు, కానీ కుర్రాడికి ముందు జ్ఞానం వచ్చింది. ఎందుకో తెలిసిన, మొదటి నుంచి వైరాగ్యంతో తపస్సు చేస్తున్నా మధ్య మధ్యలో తమ్ముడి మీద కొంత దృష్టి పెట్టడం వల్ల ఈయన మనస్సు చెదిరింది. నెలకోసారైనా మనస్సు చెదిరిపోయిందిగా, నా తమ్ముడు బాగుపట్టలేదు, తమ్ముడు బాగుపట్టలేదు అనుకోవడం వల్ల కొంత యోగం దెబ్బతిందిట, చిత్తవృత్తి దెబ్బతిందిట. అందువల్ల ఈయనకి ఆలస్యంగా మోక్షం వచ్చింది. ఒక్కసారి వైరాగ్యంలో గడువు పెట్టాక మళ్ళీ అటువే పెళ్లకుండా పూర్తిగా గురువు గారి మీదే మనస్సు రక్షణ చేయటం వల్ల ఈయన చాలా తొందరగా భగవంతుడిని చేరాడు. అందుకే మనం ఎప్పుడు భగవద్ధ్యానం మొదలు పెట్టామన్నది కాదు, ఎంత మన మనస్సు అక్కడ లగ్నమయ్యింది అన్నది ముక్తి. మనకు ముఖ్యమైనది ఏంటనమాట, మనస్సు లగ్నం చేయటం. పొద్దున్నుంచి సాయంకాలం దాకా 365 రోజులు చిన్నప్పటి నుంచి తెచ్చేదాకా కృష్ణ కృష్ణ అన్నా, ఆ కృష్ణ అంటున్నప్పుడు మనస్సు లగ్నం అవ్వకపోతే వాడికి ముక్తి రాదు. అదే ఎన్నో పాపాలు చేసి హఠాత్తుగా పశ్చాత్తాపం వచ్చి కృష్ణ అని ఒక్కసారి దృఢమైన మనస్సుతో అన్నాడా, టక్కన కలిసిపోతాడు. మనం చూసాంగా పుండరీకుడు టక్కన భగవంతుడు కలిసిపోయాడు. వాడు కూడా ఉండి ఎన్నో నియమాలతో ఉన్న వాళ్ళ అన్నగారు, వాళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు పెద్దమ్మ కొడుకు, వాడు ఎక్కడే ఉండిపోయాడు. ఇది భగవంతుని యొక్క నిర్ణయం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాధనకి మనస్సు లగ్నం చేయడం. మీకు ఇక్కడ తమాషా చెప్పాలి. చాలా కాలం క్రితం ఒకసారి నేను తిరుపతిలో దర్శనానికి వెళ్ళాను. నా వెనకాలో ముందో కానీ గుర్తులేదు కానీ ఒక ఆయన తన భార్యతో కొడుకుతో కూతురుతో మొత్తం కుటుంబంతో వచ్చాడు. ఈ కుటుంబంతో దర్శనానికి వచ్చాడు. ఏ క్యూలోకి వచ్చిన దగ్గర ఒకటే గొడవ, ఇదిగో పక్కకి తల తిప్పకండి, పక్కకి తల తిప్పారా ఆ స్వామి దగ్గర మీకు దర్శనం అవ్వదు, ఇక్కడ గోవింద గోవింద అని మనం అనేలోపు మెడపట్టుకుని అయిపోయిందా అయిపోయిందా అని తోసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనం ఆ గుళ్ళో దూరం నుంచే అలా స్వామి కనపడతాడు, గుడ్లు అప్పగించి చూడాలి. చూస్తేనే ఏడుగొండల వాడు కనపడతాడు, లేకపోతే వాడు తోసేస్తారు. క్యూలో రష్ ఉంటుంది తోసేస్తారు, రష్ ఉంటుంది తోసేస్తారు, జాగ్రత్త చూడండి అని గొడవ గొడవ. ఎవరు మొగుడు, వాళ్ళు ఆవిడ అప్పటికి విసుక్కుంటుంది, బాబోయ్ క్యూలో అందరూ వింటారే బాబు, విసుగ్గా ఉంది బాబు, నోరు విసుగు కూర్చోంటే వినిపించుకోడు, నీకు తెలియదే పిచ్చిదానా, నీకు తెలియదే పిచ్చిదానా. ఈలోపు కొడుకుని తిట్టాడు, కూతుర్ని తిట్టాడు, ఈ గందరగోళం జరిగింది. ఈలోపు ఈయన బయటకు వచ్చేసాడు. ఏంటి బయటకు వచ్చాను అన్నట్ట, ఈ గందరగోళంలో మెడబట్టు కింటేశారు వాళ్ళందరూ చూశారు. వీడు తక్కిన వాళ్ళందరినీ చూడండి చూడండి అంటున్నాడు, ఇటు చూడదే చూడదే అండంలో మొత్తం లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు. పాప ఆయనకి తెలియలేదు, వెర్రిమొహం వేశాడు. అందుకే లోపల ఉన్నంతసేపు కాకి గొడవ చేయకూడదండి ఆవిడ. మా ఆయన కాకిగోలండి కాకిగోల అని పక్కవాడికి చెప్పి చూశారా, మీరు చూడండి మీరు చూడండి అన్నాడు, ఆయన చూడలేదు. కాబట్టి ఏంటనమాట, పాప నిజంగా ఆయన భక్తుడే, తన భార్యకి పిల్లలకి స్వామి దర్శనం అవ్వాలని కోరిక. ఆ కోరిక చేదస్థంగా పెరిగామైంది వీళ్ళ మీద వ్యామోహం వల్ల భగవంతుడి మీద దృష్టి పోయింది. సుబాహుడు అంతకాకపోయినా తమ్ముడి మీద దృష్టి పెట్టి కొంచెం ధ్యానభంగం పొందాడు. కానీ అలర్కుడో ఒక్కసారి వైరాగ్యం పొందాక ఇంకా గురువు గురువు మార్గం తప్ప ఏమీ లేదు, అందుకే టక్కున ముక్తి పొందాడు. సుబాహుడు తర్వాత ఇంకొక 100 ఏళ్ళకి కానీ ముక్తి పొందలేదండి. కాబట్టి ఎంత వెనకగా వచ్చినా ఆ భగవంతుణ్ణి గాఢ విశ్వాసంతో పట్టుకుంటే, నిజమైన సాధన చేస్తే తొందరగా ముక్తిని పొందుతాం. చాలా చోట్ల చూడండి మీరు, తానీషా కనపడతాడు, రామదాసు కనపడ్డు, పుండరీకుడు లాంటి పాపాత్ములు మొదట్లో పాపాత్ములు సుఖాలు అనిపిస్తారు, మార్గం మరల్చుకుని ఇటు వచ్చారా ఒక్క దెబ్బ కలిసిపోతారు. గుణనిధి లాంటి వాడు కుబేరుడైపోతాడు, ఎప్పుడు రోజు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి కాసేపు గుర్తునిట్టుకు వస్తాడే, వీడి పాపం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఎందుకంటే వీడికి దేని మీద అంత దృఢమైన భక్తి ఉండదు కనుక, గాఢభక్తి ఉండదు కనుక. ఈ విధంగా మహానుభావుడు అలర్కుడు దత్తాత్రేయుడు కలిసిపోయాడు. ఇదంతా ఎవరు చెబుతున్నారు, జడు చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మనకి. జడోపాఖ్యానం ఇది. జడు వాళ్ళ నాన్న భార్గవుడికి ఈ కథంతా చెప్పాడు. కావున అయ్యలర్క విభుకైవడి నిర్మలిన ఆత్మయోగము నీవును ముక్తి సిద్ధికయ్య నిష్ట నొనర్పు నిరంతరంబు తండ్రి వినుమింక కర్మముల త్రిక్కున నేను చెక్క మోక్ష లక్ష్మీ వితతానుభూతికయ్య చేసెత కనకు నేగి యత్నమున్. నాన్నగారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నీవు కూడా అలర్కుడిలాగా ఈ సంసార వ్యామోహం విడిచిపెట్టు,
అయ్యో నా కుమారుడు 16 ఏళ్ళు వచ్చేదాకా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, వాడు చదువుకోలేదు, ఇలాంటి వ్యామోహాలు విడిచిపెట్టు. అమ్మ నువ్వు కలిసి ఏదో ఇంతకాలం మీరు చేయవలసిన పుణ్యకర్మలు చేశారు, నా పూర్వజన్మ రహస్యం చెప్పాను, 15,000 జన్మల్లో నేను ఎక్కడెక్కడ ఏ జన్మెత్తాను అదంతా ఉందని చెప్పాను, మీరు అవన్నీ విన్నారు, దత్తాత్రేయుడి దగ్గరికి నేను తీసుకెడతాను మిమ్మల్ని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు అందరం పట్టుకుందాం, ఆ గురువుగారు అలర్కుడికి చెప్పిన యోగ మార్గం మనకి చెబుతాడు, మనకి మమకారం పోయేలా చేస్తాడు, ఆ మమకారాన్ని విడిచిపెట్టి యోగాభ్యాస తత్పరులమై మనం ఆయన్ని సేవించి ఈ జన్మలోనే ముక్తిని పొందుతాం. మళ్ళీ మళ్ళీ జన్మలొద్దు, ఏదో కర్మ వల్ల ఈ జన్మ వచ్చింది, మళ్ళీ ఎందుకు పునర్జన్మలు కోరుకోవటం, ఏదో ఒక కర్మయోగం వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల మళ్ళీ మళ్ళీ జారిపోయి జన్మెత్తుతున్నట్టు మనం, లేకపోతే కింద జన్మలైన గురువు అని చెప్పాం కదా, అది మర్చిపోకూడదు మనం. ఈ జడు పూర్వజన్మలో ఏకంగా దత్తాత్రేయుడిని ఆశ్రయించి విద్యలు పొంది శిష్యుని బాగు చేసిన గొప్ప గురువు, కానీ కించిత్ కాలం ఏమనుకున్నాడు, నేనే గురువుని, గురువుగారు ఎవడం, నేనే గురువుని, నా అనుగ్రహంతో శిష్యులు పైకి వస్తారు, అసలు గురువుగారికి నేనే పేరు తెచ్చిపెట్టాను అనుకున్నట్ట. కేవలం ఒక పొరపాటు చేసి గురువుగారి కంటే నేను గొప్పవాడినని గురువుగారిని ధిక్కరించిన చిన్న తప్పుకి ఆయన తీసుకుని చచ్చిపోయాడు. అదృష్టం ఏమిటి, చచ్చే ముందు మళ్ళీ గురువుని తలుచుకున్నాడు, అందుకే పూర్వజన్మ జ్ఞానంతో పుట్టానని చెప్పాడు, అది మర్చిపోవద్దు మనం పాత విషయం. అందువల్ల మళ్ళీ పొరపాట్లు చేయొద్దు, ఈసారి సంపూర్ణ శరణాగతి పొందుదాం. ఏమంటావు అనగానే, నువ్వు కుమారుడుగా నా పాలిటి సద్గురువువి, ఇంతవరకు నీవు చెప్పినట్టు విన్నాను, నన్ను నీ తల్లిని తీసుకుని నువ్వు ఆ దత్తుడి దగ్గరికి వెళ్ళు, నీవు చెప్పినట్టు నడుచుకుంటాను, గురుపాదాలు ఆశ్రయిస్తాను, తరిస్తాను అనగా అప్పుడే వాళ్ళిద్దరిని వెంట పెట్టుకున్నాడు. తీసుకువెళ్ళి దత్తాత్రేయుడి పాదాల మీద వాళ్ళని పారవేశాడు. ఈ శరీరమునకు ఈ జన్మలో వీళ్ళు తల్లిదండ్రులు, ఆయన వీళ్ళు మా అమ్మ నాన్న అనలేదండు, అయ్యి ఈ పార్థివ శరీరానికి ఈ జన్మలో వీళ్ళు తల్లిదండ్రులు, ఏ జన్మలో ఎవరు తల్లిదండ్రులు ఎవరికేం తెలుసు, ఈ జన్మలో దేహం ఇచ్చిన వాళ్ళు, ఈ పుణ్యదంపతులను అనుగ్రహించు గురుదేవా అన్నాడు. ఆయన పాప వాళ్ళని దగ్గరకు తీసుకుని తనను ఐక్యం చేసుకున్నట్ట. ఒక సద్గురువు దగ్గరికి ఇటువంటి ఉత్తములు వెళ్ళడం వల్ల ఆ గురువుని కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆయనలో కలిసిపోయారు. జడు యొక్క ఉత్తమత్వం వల్ల, జడుని యొక్క ప్రభావం వల్ల, జడునికున్న గురుభక్తి వల్ల, జడు అనేక జన్మల్లో గురువుగారు సేవ చేయటం వల్ల, అంతఃపుర జన్మలో దత్తుడి యొక్క భక్తుడు అవడం వల్ల, ఆయనకి జన్మనివ్వడం వల్ల ఈ తల్లిదండ్రులిద్దరూ కూడా, ఈ భార్గవ దంపతులిద్దరూ కూడా సాక్షాత్తు సద్గురువైన దత్తాత్రేయుడిలో పూర్తిగా లీనమైపోయారట. అంటే పునర్జన్మ లేకపోవడం కాదు, ఆయనలో కలిసిపోవడం అంటే ఏంటనమాట, సాయుధ్యం పొందారు, ఆయనే అయిపోయారు వాళ్ళు. ఒక ఉత్తమ పుత్రుడు పుట్టాడు, 16 ఏళ్ళు మాట్లాడలేదు, హఠాత్తుగా మౌనం విప్పాడు, తల్లిదండ్రులకు మోక్షం ఇచ్చాడు. అటువంటి కొడుకుని కన్నా తండ్రి తల్లి అదృష్టవంతులు అయ్యారు. వాళ్ళకి ముక్తి ఇచ్చాడు, కొడుక్కి ఇవ్వలేదు, ఆయన తల్లిదండ్రులకు ఇచ్చాడు, నీవు వెళ్ళి తపస్సు చేసుకోమన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, గురువుగారికి నమస్కరించి దగ్గరలో ఉన్న ఒక కేకారణ్యానికి వెళ్ళాడు. అవిద్య అనే చీకటిని తొలగించే సూర్యుడు జ్ఞానం అంటే గురువుగారు ఉపదేశించిన జ్ఞానం, ఆ మార్గాన్ని గురువుగారు ఉపదేశించిన మార్గాన్ని మనస్సులో పెట్టుకుని తాను కూడా మహాసాధన చేసి ఆ తర్వాత విముక్తి పొందాడు ఈ జడు కూడా. ఈ కథంతా ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పారు.